ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹ. நூட்ட நலபை நாலுகோ பேஜி பன்னெண்டோ மந்திரம். சாஹோவாச ப்ராஹ்மணாஹ பகவந்தஹ ததைவ பஹு மன்யேத்வம். யதஸ்மான் நமஸ்காரேண முச்சேத்வம் நவை ஜாது யுஷ்மாகமிமம் கஷ்சித் ப்ரஹ்மோத்யம் ஜேதேதி ததோஹ வாசக்ஞவ்யுபரராம. அக்ஷர பிராமணமைனட்டுவண்டி ஈ எனிமிதவ பிராமணம் மூடவ அத்தியாயంలో క్రిందటి వారం పూర్తి చేశాం. ఈ అక్షర బ్రాహ్మణంలో జీవ జగత్తు ఈశ్వర ఈ మూడు కూడా వ్యావహారిక సత్యం అని చెప్పబడినాయి. అక్షరం బ్రహ్మ మాత్రమే పారమార్థిక సత్యం అని చెప్పబడుతున్నది. ఈ యొక్క పారమార్థిక సత్యం వ్యావహారిక సత్యం రెండింటి కలయిక మనం చూస్తున్నటువంటి ఈ జగత్తు. జీవ జగత్తు ఈశ్వర అనేవి నామరూపాలు. అవి పరమసత్యం కాదు, వ్యావహారిక సత్యం మాత్రమే. వ్యావహారిక సత్యము అంటే మిథ్యా అని అర్థం. మిథ్యా అంటే ఏమిటి అంటే ఉన్నట్లుగా కనపడుతుంది కానీ విచారించి చూస్తే అది నిజంగా ఉండదు. ఎండమావి నీరులాగా ఉన్నట్లుగా కనపడుతుంది కానీ దగ్గరికి వెళితే ఆ నీరు ఉండదు. అట్లాగే మనకు అజ్ఞానం ఉన్నంతసేపు ఈ యొక్క జగత్తు కనపడుతూ ఉంటుంది, మనకు నిజంగా ఉన్నట్లు తెలుస్తూ అనిపిస్తుంటుంది. జ్ఞానం వచ్చిన తర్వాత జగత్తు కనపడుతుంది కానీ అది నిజం కాదని మనకు తెలుస్తుంది. ఎలాగైతే చిన్నపిల్లలు ఒక డ్రామా చూసేటప్పుడు, చిన్నపిల్లలు ఆ డ్రామాలో జరిగేవన్నీ కూడా నిజం అనుకుంటారు. అవి నిజం కాదని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? కొంత వయసు వచ్చిన తర్వాత, బుద్ధి బాగా పెరిగిన తర్వాత ఇది డ్రామా మాత్రమే, నిజం కాదు అని బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మనం కూడా ఆత్మ అజ్ఞానంలో ఉన్నంతసేపు మనకు ఇది సత్యం అనిపిస్తూ ఉంటుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఇది సత్యం కాదు, మనకు కనపడుతున్నది మాత్రమే అని తెలుస్తుంది. అలా ఎలా తెలుస్తుందండి అంటే, నిద్రపోయేటప్పుడు కల సత్యంగా అనిపిస్తున్నదా లేదా? నిద్రపోయేవాడికి కల వచ్చింది, కలలో అనేక మందిని చూస్తున్నాడు. ఆ కలలో అనేక మందిని చూస్తున్నప్పుడు వాడు సత్యం అనుకుంటున్నాడా లేదా? అక్కడ అవన్నీ సత్యమనే కదా అనుకుంటున్నాడు. కల అయినప్పటికీ అవి నిజం కానప్పటికీ కూడా సత్యం అని ఎందుకు అనిపిస్తున్నది? అక్కడ ఏ శక్తి పనిచేస్తుంది వాడికి అవి సత్యం అనిపించేటట్లు చేయడానికి? నిద్రాశక్తి. అదేవిధంగా మనం మెలకుతో ఉన్నామని అనుకుంటున్నాం. మనం గౌడపాదాచార్యులు వారు ఏం చెప్పారు మాండుక్యంలో? మనం మెలకువతో ఉంటూ నిద్రపోతున్న వాళ్ళం, మెలకువతోనే ఉన్నట్లుగా అనిపిస్తున్నది మనకు. అవిద్య అనే నిద్రాశక్తిలో ఉన్నాం మనం. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న ప్రతి వాళ్ళు, ఆత్మ అజ్ఞానం, నేను ఆత్మ నేను తెలియని వాడు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాడు. ఆ అజ్ఞానం అనే నిద్రని వలన ఇవి సత్యంగా అనిపిస్తున్నాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకుంటావో, ఎలా మేలుకోగలుగుతావు? గురుముఖంగా శాస్త్రం బాగా అర్థం చేసుకున్నప్పుడు, చదివి తెలుసుకున్నప్పుడు నువ్వు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావని తెలుస్తుంది. ఆ నిద్ర నుంచి మేలుకుంటావు. ఆ అజ్ఞానంలో నుంచి బయటపడినప్పుడు ఇవి చూస్తున్నా కానీ సత్యం కాదని తెలుస్తుంది. కళకి మెలుకున్న ప్రపంచానికి భేదం ఏమిటంటే, నిద్రలో మేలుకుంటే కళ్ళలోని వస్తువులు ఉండవు, అవి మనకు లభించవు. కానీ ఇక్కడ మెలకువతో ఉన్న ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం, మన నిజస్వరూపానికి మనం మేలుకున్నా కూడా తెలుసుకున్నా కూడా ఇది ఉంటుంది, కంటికి కనపడుతూ ఉంటుంది. అది తేడా. అది అక్షర బ్రహ్మము అంటే, నేను అక్షర బ్రహ్మస్వరూపాన్ని దీనితో తాదాత్మ్యం చెందాను, ఈ శరీరం మనస్సుతో. ఈ శరీరం మనస్సుకి భార్య, భర్త, తల్లి, తండ్రి అని ఒక తొడుగు తొడిగాం. తొడుగు తొడిగితే పర్వాలే, ఇది వేషం అని తెలిస్తే పర్వాలేదు. కానీ ఆ తొడుగు తొడుక్కున్న దాన్ని నిజం అనుకుంటున్నాం కదా. ఎంత నిజం అనుకుంటున్నామంటే, గురువుగారు దశాబ్దాలు సరిపడి చెప్పినా కూడా ఇంకొక సంవత్సరం దాటితే 2 దశాబ్దాలు అవుతుంది ఇక్కడ క్లాసు మొదలుపెట్టి. 2 దశాబ్దాలు అంటే ఎంత తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి క్లాసు జరుగుతున్నా కూడా ఈ శరీరం నేననే భావన పోవడం లేదంటే ఎంత పవర్ఫుల్గా ఉందని అర్థం. నేను రాలేదు స్వామిని గారు 20 సంవత్సరాల నుంచి, కొద్ది సంవత్సరాల నుంచే వస్తున్నాను. సరే, ఒక డికేడ్ అనుకోండి, 10 సంవత్సరాలు అయినా ఎంత కష్టపడుతున్నారో చూసారా? నేను అక్షరం అని తెలుసుకోవడానికి అంటే, నన్ను నేనుగా తెలుసుకోకుండా నష్టపోతున్నాను, నన్ను నేనుగా తెలుసుకోలేకపోతున్నాను. నన్ను నేనుగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నానంటే, ఏదో అడ్డం పడుతున్నది అక్కడ. ఏం అడ్డం పడుతున్నది అంటే, అహంకారం, మమకారం, రాగం, ద్వేషం, ఈ 4 కూడా ఈ అహంకారం శరీరానికి సంబంధించినవి. అందువలన మనిషి దిగులు, చింత, బాధలో ఉంటాడు ఎప్పుడు. వీటి నుంచి బయటపడినప్పుడు, ఆ బుద్ధికి జ్ఞానం వచ్చినప్పుడు వీటిలో ఉన్నా కూడా అవి బాధించవు. అది జ్ఞానం యొక్క ఫలం. ఈ విషయాన్ని యాజ్ఞవల్కుల వారు అక్షర బ్రాహ్మణంలో చెప్పారు. ఎవరైతే తెలుసుకొని ఈ ప్రపంచాన్ని వదిలిపెడతారో వాళ్ళే అదృష్టవంతులు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందకుండా ఈ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు దురదృష్టవంతులు అన్నాడు అని చెప్పినప్పుడు, గార్గి ఏమన్నది, ఇంకా వెళదాం పదండి, మనందరం ఆయనకు ఒక నమస్కారం చేయండి, యాజ్ఞవల్కుల వారికి. ఇంకా ఆయనకి ఎవరు మనం సమాధానం చెప్పలేము. ఆయనకి కర్మకాండము తెలుసు, ఉపాసనాకాండం అన్నీ తెలుసు, జ్ఞానకాండము తెలుసు, ఇంకా ఆయన్ని ఎవరం జయించలేము మనం అని చెప్పి అన్నది. అందరు నమస్కారం చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను ఒప్పుకొని వారి నుండి సెలవు తీసుకుందాం అన్నది. అప్పుడు ఇంకా యాజ్ఞవల్కుల వారు 1000 ఆవులను తీసుకువెళ్ళడానికి ఆయన అర్హులే కదా. అప్పుడు ఆయన 1000 ఆవులను తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంతటితో ఈ యొక్క యాజ్ఞవల్కుల వారి సంవాదం అయిపోయినట్లే కదా. కానీ ఏం జరుగుతున్నది ఇక్కడ 9వ బ్రాహ్మణంలో, రాబోయే బ్రాహ్మణంలో? ఒక బ్రాహ్మణుడు వచ్చి అడుగుతున్నాడు మళ్ళీ. ఇందాక ఏం చెప్పారు యాజ్ఞవల్కుల వారు, ఎవరైనా ఇంక పైన అడిగితే వాళ్ళ తల తగిలిపడుతుంది కింద అన్నాడు ఆయన. శకలుడి పుత్రుడైనటువంటి శాకల్యుడు వచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు మళ్ళీ యాజ్ఞవల్కుల వారిని. మూడు విషయాలు చెప్పబోతున్నారు ఈ యొక్క బ్రాహ్మణంలో. శాకల్య బ్రాహ్మణం అంటారు దీన్ని. 9వ బ్రాహ్మణం 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణం మొదటి 9 మంత్రాలు హిరణ్య గర్భస్థుతి గురించి చెప్పబడింది. శాకల్యుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు యాజ్ఞవల్క్యుడి. 3 విషయాలు ఈ బ్రాహ్మణంలో చెప్పబడినవి. మొదటిది హిరణ్య గర్భస్థుతి, 2 అష్టవిధ హిరణ్య గర్భ ఉపాసన. 2వ విషయం అష్టవిధ హిరణ్య గర్భ ఉపాసన. 3 పంచవిధ హిరణ్య గర్భ ఉపాసన. పంచవిధ హిరణ్య గర్భ ఉపాసన. ఈ ఉపాసనల వలన మనకేం తెలుస్తున్నది అంటే, ఏకరూపం ఎక్కువగా జనమందరూ కూడా జనులందరూ ఏకరూపాన్నే ఆరాధిస్తూ ఉంటారు. ఏదో ఒక రూపాన్ని పట్టుకొని జీవితాంతం వర్షిప్ చేస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. వాళ్లకు వాళ్ళకి ఇష్టమైనట్లుగా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఆరాధిస్తుంటారు. ఇంకా దాన్ని మించి బయటికి రారు వాళ్ళు. శాస్త్రం చెప్తుంది ఏకరూపం నుంచి నువ్వు విశ్వరూపానికి రావాలి. ఈ జగత్తంతా కూడా ఆ పరమాత్ముడే అని తెలుసుకోవాలి. విశ్వరూప ఉపాసన చెయ్యాలి. ఒక భగవంతుడు అనేక రూపాలుగా అనేక దేవతా రూపాలలో వ్యక్తమవుతున్నాడని గ్రహించు. ఏకరూపంలోనే ఉంటే మనసు సంకుచితంగా ఉంటుంది. ఆ రూపమే సత్యం అనుకుంటూ ఉంటావు. మిగతా రూపాలన్నిటి నుంచి కూడా, మిగతా ప్రపంచ నామరూపాల నుంచి భయపడుతూ పారిపోవాలనుకుంటుంటావు. ఆ రూపం నిన్ను రక్షిస్తుందని, వీళ్ళందరూ కూడా నిన్ను భయపెడుతున్నారని పారిపోవాలనుకుంటావు. ఆ భయం ఉంటూనే ఉంటుంది చూడండి మనుషులకి. ఈ ఏకరూపం భక్తులందరికీ కూడా, కృష్ణ భక్తుడు, రామభక్తుడు, ఒక రూపాన్ని పూజిస్తున్న వాళ్ళకి భయం ఉంటుంది ఎప్పుడు. ఈ ప్రపంచం వల్ల నాకేం కష్టాలు వస్తాయో, ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని విషయాల వలన, మనుషుల వలన, మిగతా వాటి మూలంగా నాకు ఎన్ని కష్టాలు వస్తాయో, బాధలు వస్తాయో అని చెప్పి చింతనలో ఉంటూ, భగవంతుడా నన్ను రక్షించు అని అంటూనే ఉంటారు. ఈ బాధ నుంచి బయటపడాలంటే మార్గం ఏమిటి? శాస్త్రం చెప్తున్నది అసలు నువ్వు దేని నుంచి భయపడుతున్నావు, దేని నుంచి రక్షించమని కోరుతున్నావు భగవంతుణ్ణి? ఆలోచించు కాసేపు. అసలు నువ్వు దేని నుంచి బయటపడాలి, దేని నుంచి బాధ నుంచి బయటపడాలని కోరుకుంటున్నావు, అది నిన్ను నిజంగా బాధ పెట్టడం లేదు. అది నీ బాధకు కారణం కాదు. అది నువ్వు బాధని ఎందుకు అనుకుంటున్నావు అంటే, దాన్ని దేవుడి కంటే వేరుగా చూస్తున్నావు. అది దేవుడిగా నువ్వు చూడలేకపోతున్నావు. అలా చూడనంత వరకు నీకు బాధ ఉంటూనే ఉంటుంది. భగవంతుడిని ఒక రూపంలో ధ్యానిస్తున్న వాళ్ళకి దుఃఖం తప్పదు. త్యాగరాజు బాధపడ్డాడు, మీరాబాయి బాధపడింది, ప్రతి భక్తుడు బాధపడ్డాడు. ఆ భక్తుల్లో బాధ ఎప్పుడు పోయిందో తెలుసా? ఆ రూపాన్ని అంతటా చూసినప్పుడే పోయింది వాళ్ళ బాధ. వాళ్ళు ఆరాధిస్తున్న రూపాన్ని అంతటా చూసినప్పుడు మాత్రమే, అంతటా దర్శించినప్పుడు మాత్రమే, అంతా రామమయం, అంతా కృష్ణమయం, అంతా శివమయం అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ బాధ దిగులు తగ్గింది. అప్పుడు దేని నుంచి నాకు ఇంకా బాధ ఉండదు. అప్పుడు అంతా భగవంతుడే అయినప్పుడు ఏం బాధ ఉంటుంది? అందుకనే ఆయనకి ఏకరూపం, నామాలు ఎన్నున్నాయి, అష్టోత్తర శతనామావళి అంటారు, 108 పేర్లు, 1000 పేర్లు, సహస్రనామావళి. ఆయనకు సహస్రనామాలు ఉన్నాయంటే సహస్ర రూపాలు ఉన్నాయనే కదా అర్థం. సహస్ర రూపాలు ఎక్కడున్నాయి? అంతటా ఉన్న రూపాలే ఆయన రూపాలు. విశ్వరూపానికి నువ్వే రాలేని వాడివి, అన్ని భగవంతుడిగా చూడలేని వాడికి అరూప జ్ఞానం అనేది నువ్వు ఊహించకూడదు. కలలో కూడా రాదు నీకు. ఏకరూపం నుంచి నువ్వు బయటపడలేకపోతే నీకు అరూప జ్ఞానం రానే రాదు. వీలు కాదు. ఏకరూపం నుంచి విశ్వరూపానికి రావాలి. అన్ని రూపాలు అతనే ఆయనే అని తెలుసుకోవాలి. అందుకని ఆ హిరణ్య గర్భ రూపంలో ఈ ప్రపంచం అంతా కనిపిస్తున్నది కదా, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమైనప్పుడు నాకు ఇంకా దిగులు చింత అనేది ఉండదు. అందుకనే హిరణ్య గర్భ ఉపాసనని సమష్టి హిరణ్య గర్భ ఉపాసన అనేది ఎందుకు పెట్టారు ఇవన్నీ అన్నారు. అలా నీకు రావడం కోసమే కదా చెట్లను పూజించన్నారు, పాములను పూజించన్నారు, ఏనుగును పూజిస్తాం, ఆవులను పూజిస్తాం, ఏది పూజించడం లేదు మనం. ప్రతి దాంట్లో దేవుడున్నాడు దేవుడున్నాడని చెప్పి చెప్పి మరి మనకు అలవాటు చేస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి. కొండలు, పర్వత దేవత, వృక్ష దేవత, నదీ దేవత, ఆకాశ దేవత, అగ్నిదేవత, సూర్యదేవత, చంద్రదేవత, ఎందుకు ఈ దేవత దేవత అన్నారు? వాళ్ళందరూ ఉన్నారా అసలు నిజంగా దేవతలు అంటే? భగవంతుడున్నాడు, భగవంతుడు సూర్యుడిగా ఉండి ప్రకాశిస్తున్నప్పుడు ఈ భగవంతుడికి సూర్యదేవత అని పేరు పెట్టాం. ఒకే భగవంతుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆయన బ్రహ్మదేవుడు అన్నాం. ఒకే భగవంతుడు అనేక విధాలుగా వ్యక్తమవుతున్నాడు, అనేక విధాలుగా ఉండి ఆయన ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ పనితో ఆ దేవతగా ఆయన చెప్పబడుతున్నాడు. 33 కోట్ల దేవతలు అంటే 33 కోట్ల దేవతలు లేరు, ఉన్నది ఒకటే దేవుడు. 33 కోట్ల విభూతులతో ఆయన వ్యక్తమవుతున్నాడు. నీరు ప్రవహించేది ఒక విభూతి, విద్యుత్ ఒక విభూతి, ఉరుములు ఒక విభూతి, వర్షం ఒక విభూతి, ఋతువులన్నీ ఒక విభూతి. ఆ విభూతులన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి ఆ భగవంతుడి వలన. కనుక ఆ భగవంతుణ్ణి అనేక దేవతా రూపాలలో ఆయనకి ఒకే భగవంతుణ్ణి చంద్రదేవత అని, ఒకే భగవంతుణ్ణి సూర్యదేవత అని, అట్లా 33 కోట్ల విభూతులతో ఉన్నాడు ఒక్క భగవంతుడు. ఈ విషయాన్ని మనం ఎక్కడ తెలుసుకుంటాం? స్కూల్లో చెప్తారా ఈ పాఠాలు? చెప్పే రోజు వస్తే పర్వాలే, మనం ఇక్కడ తెలుసుకుంటాం, శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం. కనుక 33 కోట్ల దేవతలు అంటే 33 కోట్ల రకాలైన విభూతులు. సూర్యప్రకాశం ఒక విభూతి, గాలి ఒక విభూతి, నీరు ఒక విభూతి, భూమి అనేది ఒక విభూతి. కనుక ఇటువంటి విభూతులన్నీ కూడా ఆ శక్తులు అన్నమాట. విభూతి అంటే శక్తి. విభూతి యోగాన్ని చదివాం కదా, ఆ భగవంతుడి యొక్క శక్తి ఈ విధంగా వ్యక్తమవుతూ ఉంటే ఆ రూపంలో ఆ దేవతగా ఆ పేరు పెట్టాం మనం, పేరుతో పిలుచుకుంటున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఎంతమంది దేవతలు ఉన్నారు, ఏమిటి విశేషం అని, 33 కోట్ల దేవతలు అంటే ఎవరు అనేది ఇప్పుడు చెప్తున్నారు. సినిమా పాట ఒకటి ఉంది కదా, 3 కోటి దేవతలు ఒక్కటైనారు అన్నారు. 3 కోటి దేవతలు ఒకటవ్వటం ఏమిటి? 3 కోటి అంటే 3 కోట్లు, 33 కోట్ల దేవతలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మనం. అవన్నీ విభూతులు అని అర్థం. ఇప్పుడు శాకల్యుడు అడుగుతున్నాడు ఈ యొక్క సగుణ బ్రహ్మ గురించి, వ్యావహారికమైన ఈశ్వరుని గురించి. హిరణ్య గర్భ 2వ పాదం, మాండుక్యం ప్రకారం 2వ పాదమైనటువంటి హిరణ్య గర్భ. ఈశ్వర, హిరణ్య గర్భ, విరాట్ అనేది 3 పేర్లే కానీ ఒకటే తత్వం. ఈశ్వరుడికి సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు ఆయన హిరణ్య గర్భ అని పేరు, ఆయనే స్థూలంగా కనపడితే విరాట్ అని పేరు. విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర వేరు వేరు కాదు. ఒక భగవంతుడు స్థూల ప్రపంచంగా కనపడినప్పుడు విరాట్ అంటాం. అదే భగవంతుడు ప్రాణతత్వంగా సూక్ష్మ ప్రపంచంగా ఉన్నప్పుడు ఆయన్ని హిరణ్య గర్భ అన్నాం. అదే భగవంతుడు కారణ బీజరూపంగా ఉన్నప్పుడు ఆయన్ని ఈశ్వరుడు అన్నాం, అంతర్యామి అన్నాం. కనుక ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు అనే భ్రమలో నుంచి బయటపడాలి ముందు మనం. దానికి చక్కని అవగాహన కావాలి మనిషికి. చాలామంది దేవుళ్ళు ఉన్నారు అనే భ్రమలో నుంచి మనం బయటపడాలి, త్వరగా బయటపడాలి. లేకపోతే ఆ భ్రమలోనే ఉంటే మనం ఆరాధించే దేవుణ్ణి చూసి మనం భయపడతాం. పడుతున్నారా లేదా జనం? దేవుడి మీద భక్తి పెంచుకోరాలంటే ఎందుకు భయపడుతున్నాడు? కారణం ఏమో తెలిసిందా? ఏ భగవంతుని చూసి నువ్వు ధైర్యంగా ఆనందంగా సుఖంగా ఉండాలో అలా ఉండకుండా భయపడుతున్నావు. ఆయన ఏం చేస్తాడు? ఆయన శపిస్తాడేమో, ఆయనకు కోపం వస్తుందేమో, ఇంతకుముందు పారాయణం చేసేదాన్ని ఇప్పుడు చెయ్యడం లేదు, ఆయనకు కోపం వస్తుందా అండి స్వామిని గారు అని నన్ను అడుగుతారు. వేదాంతం చదివేవాళ్ళు, ఇంకా చదవని వాళ్ళ సంగతి ఏం చెప్పాలి? ఇప్పుడు నేను ఆ స్తోత్ర పారాయణాలు కొంచెం చేయడం లేదు, ఏం పర్వాలేదు కదా అని అడుగుతారు. ఇటువంటి అనుమానాలు, ఇటువంటి సందేహాలన్నీ దేనికి వస్తాయి అంటే అవగాహన లేకపోవడం. ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళకపోతే ఆయనకు కోపం వస్తుందేమో, ఏదన్నా కష్టాలు కలిగిస్తాడేమో అని అక్కడ ఆయన కూర్చొని రెడీగా, నిన్న వచ్చావు నా గుడికి, ఇవాళ రాలేదు కదా, కనుక చూడు రేపు నీకేమవుతుందో. అంటే భగవంతుణ్ణి ఎంత తక్కువగా అంచనా వేస్తున్నాం మనం. మన అల్ప బుద్ధితో భగవంతుడికి నేను ఈ అనుకున్న పని చేయకపోతే ఆయన కోపం వచ్చి మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఏమన్నా ఆపద వస్తుందేమో అని అనుకుంటున్నావంటే అసలు ఆ భగవంతుణ్ణి ఎంత చులకనగా చూస్తున్నావు, ఎంత హీనంగా చూస్తున్నావు నువ్వు. నీ అల్ప బుద్ధితో ఇంతకంటే అవివేకం ఇంకేదన్నా ఉన్నదా అసలు? ఇప్పుడు ఇలా భక్తులందరూ భగవంతుని అలా పూజించే వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటండి భగవంతుడు అంటే భక్త భయమా ఉన్నది? భయం ఉన్నది. ఆ భయం వల్ల భగవంతుణ్ణి కించపరుస్తున్నాం మనం. అలా కించపరిచేవాడు భక్తుడు ఎట్లవుతాడు చెప్పండి? కనుక మనం ఆ హిరణ్య ఉపాసనలన్నీ చెప్పింది కారణం ఏంటంటే ప్రకృతిని అంతా కూడా భగవంతుడిగా ఆరాధించు అనేటటువంటి తత్వం మనది, భారతీయ తత్వం. కారణం ఏంటి? నీ మనస్సు విశాలం కావాలి, చిత్త వైశాల్యం కావాలి. భగవంతుడిని ఆరాధించన్నాం కానీ భగవంతుడిని నీ అల్పబుద్ధితో ఆయన్ని కించపరిచి నువ్వు తర్వాత ఆయన మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు మనుషులు. ఆ భావన వలన భగవంతుడి మీద భయము, తర్వాత ద్వేషం వస్తున్నది కొంతకాలానికి. నేను అనుకున్నవన్నీ జరగలేదు, ఆయన ఏం చేయలేదని చెప్పి ఆయన ఫోటోలు తీసి పారేయడం ద్వేషం కదూ. ఎంతటి స్థితికి దిగజారుతున్నారంటే దేవుని పేరు చెప్పి మనుషులు వాళ్లకు వాళ్ళు పతనం అవుతున్నారు. భగవంతుడికి ఏం నష్టం లేదు. వాళ్లకు వాళ్ళు ఎదగక మనస్సు అలాగే సంకుచితంగా పెట్టుకొని ఆ సంకుచితంతోనే వాళ్లకు వాళ్ళే ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నారు. శాంతము సుఖము లేకుండా ఆ భగవంతుడి వల్ల వాళ్ళకి ప్రయోజనము రావడం లేదు. వాళ్లకు వాళ్ళు ఎదగరు. అందుకనే గురువు శాస్త్రం కావాలి. గురువు లేకుండా మనకు భగవంతుని గురించి సరి అయిన అవగాహన రాదు. మన తండ్రి మనకు తెలియాలంటే మన తల్లి ఆధారం. తల్లికి తెలుసు నా తండ్రి ఎవరు, నీకు తెలుస్తుందా పుట్టినప్పుడు? అదేవిధంగా గురువే ఆధారం, ఈశ్వరుడు ఎవరు చెప్పాలి అంటే. గురువు లేకుండా ఈశ్వరుని నువ్వు తెలుసుకోలేవు, భగవంతుడని ఎవరిని తెలుసుకోలేవు. కనుక మనం నిజమైన భక్తిని పెంచుకోవాలంటే ఆ భగవంతుడి తత్వాన్ని, విరాట్ స్వరూపం, హిరణ్య గర్భస్వరూపం, కారణ ప్రపంచం, ఆయన అంతర్యామి స్వరూపం, ఆయన అంతటా ఉంటాడు అనే విషయాన్ని, ఈశ్వర స్వరూపం గురించి రెండు భాగాల పుస్తకాలు ఉన్నాయి. అది చదివి ప్రతి ఒక్క లైన్ కంఠపాఠం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఈశ్వర స్వరూపం రెండు పుస్తకాలు రెండు పార్ట్లు, అది చదివితేనే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా అర్థమవుతుంది మీకు. ఈశ్వర స్వరూపంని రెండు భాగాలు ఉన్నాయి. మీరు మీరు ఆలోచించి చూడండి, స్వామిని ఈ పుస్తకాలు తీసుకువచ్చి ఎన్ని సంవత్సరాలైంది ఇప్పటికి, ఎంతవరకు చదివాను నేను ఈ పుస్తకం? ఈశ్వర స్వరూపం అనేది మొదటి భాగం, రెండవ భాగం క్షుణ్ణంగా చదివానా, అర్థం చేసుకున్నానా అని మీకు మీరు ప్రశ్నించుకోండి. ఏ అంత ఈశ్వర తత్వాన్ని కూడా తెలుసుకోలేనంత బిజీ ఎందుకు ఉండాలి? ఈశ్వరుని ఆరాధిస్తున్నావు కదా, ఈశ్వర స్వరూపం నన్ను అన్నారు స్వామిని, ఆయన స్వరూపం ఏమిటని చెప్పి ఆయన మీద ఏమైనా ప్రేమ కలిగిందా నీకు? అసలు ఆయన మీద ఆరాధించి ఉందా? అసలు ఆ ప్రేమ ఉంటే ఆయన గురించి చదువుతాను, ప్రేమ లేకపోతే చదవను. అర్థమైందా? ఆయన స్వరూపం ఏమిటి? సగుణ స్వరూపాన్ని గురించి మొదటి భాగంలో చెప్పాం, నిర్గుణ రూపాన్ని గురించి రెండవ భాగంలో చెప్పాం. ఎంత వివరంగా నేను చెప్పిన ఉపన్యాసాలన్నీ అందులో క్రోడీకరించాం. అవి రోజు పారాయణం చేయవలసిన పుస్తకాలు. మీద అక్కడ ఉన్నటువంటి చిన్న పుస్తకాలన్నీ కూడా రోజు రెండు పేజీలు, ప్రతి పుస్తకం రోజు రెండు పేజీలు చదివితే వేదాంతం అంతా రంగరించి తాగినట్లే, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంతటి విషయాన్ని చిన్న పుస్తకాల రూపంలో పెట్టా. పెద్ద పుస్తకాలంటే ఎవరు చదవడంలో ఈ రోజుల్లో, చిన్న పుస్తక రూపంలో పెట్టా. 15 రూపాయలు 20 రూపాయలు పుస్తకం, కొనగలరు, కొన్నా కూడా చదవాలి, చదవగలగాలి, అప్పుడు ఈశ్వర స్వరూపం అంటే ఏమిటో అర్థమవుతుంది. కనుక మనం ఎంత శ్రద్ధగా భగవంతుని గురించి ఆరాధిస్తున్నామని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రయత్నం చేయనప్పుడు సందేహాలు ఎలా పోతాయి? సందేహాలు పోవు కదా. ప్రతిరోజు కొంచెంసేపు పారాయణం చేయాలి, పుస్తకాలు అవి చదవాలి. ఈశ్వరతత్వం ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, ధ్యాన యోగం అంటే ఏమిటి, ఏమి రెండు పేజీలు చదవలేమా? కనుక మనకు మనం ఆలోచించుకోవాలి ఎంత సాధన చేస్తున్నాం మనం అని. కనుక ఇప్పుడు శాకల్యుడు ఏమడుగుతున్నాడు చూస్తాం. ఇక్కడ రెండు కరెక్షన్స్ ఉన్నాయి. 1 నుంచి 9 మంత్రాలు హిరణ్య గర్భస్థుతి. ఈ మొదటి మంత్రంలో 145వ పేజీలో చివర కథమే తే అని ఉండాలి. చివరి లైన్లో మంత్రంలో చివరి లైన్ కథమే త్రయశ్చ అని ఉన్నది, కథమే తే త్రయశ్చ అని ఉండాలి. తే త్రయశ్చ తర్వాత ఇంకొక కరెక్షన్ 149వ పేజీలో పైన 2వ లైన్ 7వ మంత్రం 2వ లైన్లో ఆదిత్యశ్చ జౌశ్చ తర్వాత ఏతే షట్ అని ఉండాలి. జౌశ్చ తర్వాత ఏతే షట్ అని ఉండాలి మధ్యలో. ఏతే షట్. ఇప్పుడు ఈ మంత్రాలు చదువుతాం, తర్వాత అర్థం చూస్తాం. అథ హైనం విదగ్ధ శాకల్య ప్రప్రచ్ఛ కతి దేవా యాజ్ఞవల్క్యేతి సహైతైవైవ నిబిదాం ప్రతిపేదే యావంతో వైశ్వదేవస్య నివిద్యుచ్యంతే త్రయశ్చ త్రీచ శతాం త్రయశ్చ త్రీచ సహస్రేతి ఓమితి హోవాచ కత్యైవ దేవా యాజ్ఞవల్కేతి తయస్త్రింశదితి ఓమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కేతి షడితి ఓమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కేతి త్రయయితి ఓమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కేతి ద్వావితి ఓమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కేతి అధ్యర్థయితి ఓమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కేతి ఏకైతి ఓమితి హోవాచ కతమేతి త్రయశ్చ త్రీచ శత త్రయశ్చ త్రీచ సహస్రేతి సహోవాచ మహిమానమేవైషామేతే తయస్త్రింశత్యేవ దేవాయితి కతమేతే త్రయస్త్రింశదితి అష్టౌ వసవః ఏకాదశ రుద్రాః ద్వాదశాదిత్యాః తే ఏకత్రింశత్ ఇంద్రశ్చైవ ప్రజాపతిశ్చ త్రయస్త్రింశావితి కతమే వసవైతి అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చాంతరిక్షం చ ఆదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాశ్చ నక్షత్రాణి చ ఏతే వసవః స ఏతేషు హీదం సర్వం హితమితి తస్మాద్ వసవైతి కతమే రుద్రాయితి దశమే పురుషే ప్రాణాః ఆత్మైకాదశ తే యదస్మాత్ శరీరాత్ మత్యాదుత్కామంత్యథ ఉత్కామంత్యథ రోదయంతి తద్యద్రోదయంతి తస్మాద్రుద్ర ఇతి కతమ ఆదిత్యా ఇతి ద్వాదశ వై మాసాః సంవత్సరస్య ఏతే ఆదిత్యాః ఏతే హీదం సర్వమాదదానాయంతి తే యదిదం సర్వం ఆదదానాయంతి తస్మాదాదిత్యా ఇతి కతమ ఇంద్రః కతమ ప్రజాపతిరితి స్తవయిత్యుః దేవేంద్రః యజ్ఞ ప్రజాపతిరితి కతమః స్తనయిత్నుః ఇతి అశనిరితి కథమో యజ్ఞ ఇతి పశవ ఇతి కథమేషడితి అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చాంతరిక్షం చ ఆదిత్యశ్చ ద్యౌశ్చ ఏతే షట్ ఏతే హిదం సర్వం షడితి కథమేతే త్రయో దేవా ఇతి ఇమే ఏవ త్రయో లోకాః ఏషు హిమే సర్వే దేవా ఇతి కథమౌతౌ ద్వౌ దేవానితి ద్వౌ దేవానితి అన్నం చైవ ప్రాణశ్చేతి కథమోధ్యర్థ ఇతి యోయం పవత ఇతి తదాహుః యదయమేకం ఇవ ఏకం ఏకమేకం ఇవైవ పవతే అథ కథమధ్యర్థ ఇతి యదస్మిన్నిదం సదమధ్యార్థ్నోత్ తేనాధ్యర్థం ఇతి కథమ ఏకో దేవ ఇతి ప్రాణ ఇతి స బ్రహ్మత్యత్ ఇతి ఆచక్షతే. ఈ 9 మంత్రాలు కూడా 3,306 దేవతల గురించి మాట్లాడుతున్నారు. 3,306 దేవతలు ఎవరెవరు అంటే, వెనక పేజీలో ఉంది చూడండి, యాజ్ఞవల్కుడు ఈ ప్రశ్నలన్నీ అడిగాడు. ఇప్పుడు ప్రశ్నలన్నీ సమాధానాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు సమాధానాలు చెప్పిన తర్వాత, యాజ్ఞవల్కుడు చెప్పిన తర్వాత యాజ్ఞవల్కుల వారు అన్నారు, నీ తల తెగి కింద పడుతుందన్నారు. శాకల్యుడు ఇంకేం మాట్లాడలేకపోయినాడు. అప్పుడు ఆయన తల తెగి కింద పడింది. ఇక్కడ తల తెగి కింద పడటం అంటే దాన్ని అట్లాగే తీసుకోకూడదు. ఆధ్యాత్మికంగా, ఫిలసాఫికల్గా, వేదాంతపరంగా తీసుకోవాలి. తల తెగి కింద పడటం అంటే ఎంతకాలం నువ్వు నిర్గుణ బ్రహ్మానికి రాకుండా, ఎంతకాలం వరకు నువ్వు ఈ సగుణ ఈశ్వర సగుణ హిరణ్య గర్భలోనే ఉంటావో అంతవరకు నీకు మరణం తప్పదు అని అర్థం. మర్త్యం అంటే మృత్యుడు అవుతావు. నీకు ఈ నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి రాకపోతే నీకు జనన మరణ సంసార చక్రంలోనే బాధపడుతూనే ఉంటావు అని అర్థం అక్కడ. అంతేగాని నిజంగా తల తెగి కింద పడటం అని కాదు. అర్థమైందా? ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు, శాకల్యుడు, యాజ్ఞవల్కుల వారు చూడండి, ప్రశ్నలు సమాధానాలు. ఎంతమంది దేవతలను అడిగారు? అడిగితే 33 మంది అన్నాడు యాజ్ఞవల్కుల వారు. 33 అన్నారు అంటే 33 మంది. 33 అని అడిగినప్పుడు మళ్ళీ శాకల్యుడికి అనుమానం వచ్చి దేవతలు ఎంతమంది అని అడిగాడు. కతి కతి అని వస్తున్నది మంత్రంలో ప్రతి చోట. కత్తి అంటే కత్తి అని కాదు, మనకు కత్తి కత్తి అనేది అర్థం విడివిడిగా తెలుసుకోవాలి. కత్తి వేరు, కత్తి అంటే ఎంతమంది అని అర్థం. కతి ఎంతమంది అని అర్థం. దేవతలు ఎంతమంది అంటే 6 అన్నాడు. సరే, మళ్ళీ అనుమానం వచ్చి సరే దేవతలు ఎంతమంది అంటాడు. మళ్ళీ అదే ప్రశ్న, అడిగిందే అడుగుతున్నాడు చూడండి. దేవతలు ఎంతమంది? 3 అన్నాడు. ముందు 33 చెప్పారు, తర్వాత 6 అన్నారు, తర్వాత 3 అన్నాడు. దేవతలందరూ మళ్ళీ ప్రశ్న, 2 అంటున్నారు. మళ్ళీ ప్రశ్న, దేవతలందరూ ఆయన ప్రశ్నకు సమాధానం రావటం లేదు. చూసారా, ఆలోచించే శక్తి లేదు ఆ శాకల్యుడికి. దేవతలు ఎందరంటే ఒకటిన్నర అన్నాడు. ఇదేమిటి ఒకటిన్నర ఏమిటి అన్నాడు. దేవతలు ఎందరు మళ్ళీ ఒకడే అన్నాడు. ముందు 33 చెప్పాడు, తర్వాత 6 అన్నాడు, తర్వాత 3 అన్నాడు, తర్వాత 2 అన్నాడు, తర్వాత 1.5 అంటున్నాడు, మళ్ళీ చివరికి ఒకడు అన్నాడు. శాకల్యుడు సరే అయితే ఈ 3,306 మంది అడుగుతున్నారు, విషయాన్ని గురించి అడుగుతాడనమాట. ఎలా అంటే ఇక్కడ 33 మంది దేవతలు, ఈ మంత్రాలన్నింటిలో చెప్పింది ఏంటంటే 33 మంది దేవతలు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 2వ మంత్రంలో చూడండి, ఆ 33 ఎవరు అన్నాడు. 33 మందిని చెప్పారు కదా ఆయన మొదటి ఆన్సర్. ఆ 33 మంది ఎవరు అంటే యాజ్ఞవల్కుల వారు ఏం చెప్పారు, అష్టవసువులు. ఇవన్నీ భగవద్గీతలో చదివాం, అందుకని త్వర త్వరగా చెప్పేస్తున్నాను. మీకు తెలిసిన విషయం విభూతి యోగంలో మనం చదివాం, ఇవన్నీ కూడా చదివాం, మర్చిపోయినాం కూడా, అవునా. అష్టవసువులు, 8 మంది వసువులు, ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు, మొత్తం ఎంతమంది అయినారు, 31 మంది అయినారు అప్పటికి. మిగతా ఇంకా 2 ఎవరు అంటే ఇంద్రుడు, ప్రజాపతి, కలిపి మొత్తం 33 మంది. అయితే మళ్ళీ అడుగుతున్నారు అష్టవసువులు ఎవరన్నాడు. 33 ఎవరంటే చెప్పారు కదా, ఆ 33 అష్టవసువులు ఎవరంటే ఎవరని అడుగుతున్నాడు. దానికి యాజ్ఞవల్కులు ఏం చెప్తున్నారు, అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్షం, ఆదిత్యుడు, ద్యోకం, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి అష్టవసువులు అన్నాడు. వీళ్ళందరూ కూడా 8 మంది కలిపి అష్టవసువులు. ఈ మన యొక్క ప్రాణం చేసే కర్మలకి వీళ్ళందరూ అధిష్టాన దైవాలుగా ఉంటారు అని చెప్పారు. తర్వాత రుద్రులంటే ఎవరు, ఏకాదశ రుద్రులు అన్నారు కదా, ఎవరండి వాళ్ళంటే, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని చెప్తున్నారు. సర్వ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మొత్తం 10. ఇది వీటిని దశ ప్రాణాలు అంటారు. ఈ 10 కాకుండా మనస్సు 1, మొత్తం ఎన్నైనాయి, 11. ఈ 11 కూడా మనిషి చనిపోయినప్పుడు బయటకు వెళ్ళిపోతాయి, సూక్ష్మ శరీరం కదా ఇవి. జ్ఞానేంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, మనస్సు మనిషి చనిపోయినప్పుడు బయటకు వెళతాయి. 11 బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వీళ్ళందరిని ఏడిపిస్తున్నారు కాబట్టి ఆ వెళ్ళిపోయిన వాళ్ళకి రుద్రులని పేరు. రోదయతి ఇతి రుద్రః, అందరినీ ఏడిపించే వాళ్ళకి ఏమి పేరు అంటే రుద్రులు అని పేరు. ఎంతమంది రుద్రులు అంటే ఏకాదశ రుద్రులు అన్నారు. మనిషి మనస్సు, శరీరం, కళ్ళు, చెవులు, ముక్కులు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి, కళ్ళు పంచయ్యవు. అందుకే కదా మనిషి చనిపోయినాడు అంటున్నాం. కళ్ళు పంచయ్యకపోయేటప్పటికీ అంతే, అందుకని కళ్ళు తిరిగి చూస్తారు, వీడి కన్ను పాపలు పనిచేస్తున్నాయా లేదా, శరీరం చల్లగా ఉందా వేడిగా ఉందా అన్నీ చూస్తారు, చెయ్యి ఎత్తి చూస్తారు పైకి ఇట కింద పడిపోతుంది అంటే అందరూ బయటికి వెళ్ళిపోయినారని అర్థం. అప్పుడు అందరూ ఏం చేస్తారు, ఏడుస్తారు. అందుకని వాళ్ళకి ఏం పేరు, వెళ్ళిపోయిన వాళ్ళకి వీళ్ళందరినీ ఏడిపించారు కాబట్టి రుద్రులు అని పేరు, ఏకాదశ రుద్రులు. భగవద్గీతలో విన్నాం, మళ్ళీ ఇక్కడ వినటం వల్ల ఇప్పుడు కొంచెం బాగా పటిష్టంగా, అందుకని విన్నది వినాలి, అర్థమైందా మళ్ళీ. ఏకాదశ రుద్రులు. తర్వాత మళ్ళీ ఆదిత్యులు ఎవరండి, 12 మంది చెప్పారు కదా, అంటే ఆదిత్యులు 12 మంది చెప్పాను. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సూర్యుడు ఉదయించేటు, సూర్యుడు ఉదయించి పగలు ఉంటుంది కదా, ఆయన ఈ మాసాలన్నీ వస్తాయి ప్రతి నెల. ఈ మాసాలంటే నెలలు, నెలలు ఆయుర్దాయాన్ని చెప్పేవి. నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన ఆయుర్దాయాన్ని తెలియజేస్తున్నాయి కదా. అవన్నీ దేనివల్ల తెలుస్తున్నాయి అంటే ఆదిత్యుడి వల్ల తెలుస్తున్నాయి. కనుక 12 ఆదిత్యులు అన్నారు, సంవత్సరానికి 12 నెలలు, ఆ 12 నెలలు 12 రకాల ఆదిత్యులు అన్నారు. తర్వాత ఈ ఇంద్రుడు ప్రజాపతి ఎవరు, ఆ 33లో అంటే ఇంద్రుడు ప్రజాపతి అని చెప్పాం. చివరి 2 ఇంద్రుడు ఎవరు అంటే ప్రజాపతి ఎవరంటే మేఘమే ఇంద్రుడు అన్నాడు. లేక మేఘ నాదాభిమాని అయిన దేవతయే ఇంద్రుడు. మేఘంలో ఒక నాదం వస్తుంది చూసారా, దాన్ని ఏమంటారు, ఉరుములు మెరుపులు, ఉరుము. అందుకనే ఉరుములు వచ్చినప్పుడు ఇంద్రుడు రథం మీద పోతున్నాడు, ఆ ఇంద్రుడు కొడుకైనటువంటి ఇంద్రుడి అంశమైనటువంటి అర్జునుడిని తలుచుకుంటే ఆ ఇంద్రుడు మనల్ని ఏం చేయడు అని అంటుండేవాళ్ళు. చూసారా, గుర్తొస్తున్నదా? ఇక్కడ చూడండి, బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది, మేఘంలో వచ్చే నాదం, ఆ ఉరుము ఏదో చిన్నప్పుడు వినేవాళ్ళు, అనుకునేవాళ్ళం, మే ఇంద్రుడు రథం మీద పోతున్నట్ట ఆకాశంలో, అప్పుడు ఆ శబ్దం వస్తుందట. అందుకని అర్జున అర్జున అంటే అప్పుడు ఇంద్రుడు ఏం చేయడు, మా అబ్బాయిని తలుచుకుంటున్నారు పాపం, వాళ్ళని బాధ పెట్టకూడదు అని ఎలా చెప్పారు చూడు మన వాళ్ళు. తర్వాత విద్యుత్తు అంటే ఎవరు అన్నారు. ఇంద్రుడు అంటే విద్యుత్తు. విద్యుత్ అంటే ఎవరు అంటే అశని, అశని పాతం అంటారు చూసారా, మెరుపు. ఇంద్రుడు ఉరుము వచ్చినప్పుడు ఏమొస్తుంది, మెరుపు వస్తుంది. చూసారా, ఇంద్రుడు వచ్చినప్పుడు ఇంద్రుడు ఉరుముకి చిన్నం మేఘం కనుక ఆయన, ఆ మేఘంలో ఉరుము వచ్చినప్పుడు వెంటనే ఏమొస్తుంది, అశని అంటారు. ఆ మెరుపు వచ్చి ఏమవుతుంది, మెరుపు వచ్చిన ఏమవుతుంది తర్వాత, అది ఎక్కడో పడుతుంది, ఆ కరెంట్ కదా అది, ఆ పిడుగు అంటాం దాన్ని తెలుగులో. ఏమంటాం, అశని పాతం అంటాం. అశని పాతం అంటే ఏమిటో అర్థమైందా ఇప్పుడు? మెరుపు ఉరుము వస్తుందండి మొదట, ఉరుములు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి అంటే మెరుపు వస్తుంది, మెరుపు వచ్చింది అంటే పిడుగు పడుతుంది, ఆ పిడుగు పడిన దాన్ని ఏమంటారు, అశని పాతం అంటారు. ఆ విద్యుత్ లోపలికి వెళ్ళిపోయి చెట్టును కాల్చేస్తుంది చూసారా, అది ఆ విషయం బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది, అశని అని అన్నారు. శని కాదు ఇక్కడ, అశని. అశని అనే పదం విడిగా వాడం మనం, అశని పాతం. అందుకని ఎవరైనా ఏదైనా కష్టమైన విషయాన్ని, బాధాకరించే విషయాన్ని ఏదన్నా చెప్తే అశని పాతంలాగా పడిందంటాడు, అంటే పిడుగుపాటులాగా. పిడుగు పడినప్పుడు భయపడతాం కదా, దాన్ని అశని పాతం అంటారు కదా. అశని పాతం దేనివల్ల వచ్చింది, మెరుపు వల్ల వచ్చింది. మెరుపు ఎందుకు వచ్చింది, ఉరుము వల్ల వచ్చింది. ఉరుము ఎందుకు వచ్చిందంటే ఇంద్రుడి వల్ల వచ్చింది. ఇంద్రుడు వర్షానికి అధిష్టాన దైవం, వర్షదేవత. వర్షాన్ని ఆపగలడు, వర్షాన్ని వచ్చేట్లు చేయగలడు ఆయన, ఎందుకంటే మేఘనాథుడు కదా, మేఘంలో ఉంటాడు కదా అందుకని. తర్వాత యజ్ఞం అంటే ఏమిటి మరి అని అడిగితే, యజ్ఞానికి ఒక రూపం ఏమి ఉండదు. యజ్ఞానికి అక్కడ పశువుని కడతారు కనుక పశువు అని పేరు అన్నాడు. ఇంత చెప్పిన తర్వాత ఏమడుగుతున్నారు, ఆరుగురు దేవతలు అన్నారు కదా వాళ్ళు ఎవరండి అన్నాడు. అక్కడ చెప్పిన ప్రశ్నలన్నిటికీ ఇక్కడ వివరాలు చెప్తున్నారు. ఆరుగురు ఎవరంటే, అగ్ని పృథివీ, వాయువు అంతరిక్షం, ఆదిత్యుడు ద్విలోకం, వీరే ఆరుగురు దేవతలు అన్నారు. ఇవన్నీ కూడా దేవతలంటే ఆ శక్తి, ఆ శక్తి అనేది ఉంటుంది చూసారా, ఆ శక్తికి దేవత అని పేరు పెట్టాం, అది అర్థం. ఆ శక్తి ఎవరిది అంటే భగవంతుడిది. భగవంతుడే అనేక రూపాలుగా మనకు భోగ్య ప్రపంచంగా కనపడుతున్నాడు. నీళ్లు కావాలి, వర్షం కావాలి, చెట్లు ఔషధాలు కావాలి, పండ్లు కావాలి, కూరలు కావాలి, ధాన్యం కావాలి, ఏది లేకపోతే నువ్వు బతకలేవు. మరి ఇన్ని ఇస్తున్నాడు ఆయన వీటన్నిటి ద్వారా. చూడండి, వర్షం పడితేనే కదా ధాన్యం వస్తుంది. వర్షం పడాలంటే సూర్యుడు బాగా వెలుగివ్వాలి, ఎంత ఎండలు కాస్తే అంత తొందరగా వర్షం వస్తుంది. ఎండలు వచ్చినప్పుడు ఎండలు రావాలంటే మళ్ళీ అన్ని ఋతువులు క్రమంగా జరుగుతూ ఉండాలి, అది అక్కడ అర్థం. సూర్యుడు తర్వాత ముగ్గురు దేవతలు ఉన్నారు ఎవరండి వాళ్ళు అంటే, మూడు లోకాలే ముగ్గురు దేవతలు. సరే, మూడు లోకాలు, భూలోక, భూవర్లోక, సువర్లోక. భూదేవత, అంతరిక్ష దేవత, ద్యులోక దేవత. దేవతలు అంటే పృథివీ, అగ్ని. ముగ్గురు దేవతలు అంటే ఇక్కడ పృథివీ దేవత, భూలోకం, అగ్నిదేవత, ఈ రెండు కలిసి ఒక దేవత. అంతరిక్షం వాయువు కలిసి ఒక దేవత. ఇంటర్మీడియరీ లోక, భూలోకానికి స్వర్గలోకానికి మధ్యన అంతరిక్ష లోకం. 149వ పేజీలో 9వ-8వ మంత్రానికి చదువుతున్నాను. ప్రాణవాయువు అంతరిక్షం కలిసి ఒక దేవత. అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుంది చూడండి వాయుదేవత. అంతరిక్షలోకం వాయుదేవత. తర్వాత ద్యులోకం ఆదిత్యుడు. ద్యులోకం అంటే స్వర్గలోకం, పైలోకం అన్నమాట. ఆదిత్యుడు కలిసి ఒక దేవత. ఈ మూడింటిలో సమస్త దేవగణాలు అంతర్భూతమై ఉన్నాయి. ఈ మూడు దేవతల్లో, ఈ మూడు లోకాల్లో అన్ని దేవతలు ఇక్కడే ఉన్నాయి, వీటి మధ్యలోనే అని అర్థం. అంతే కదా, ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే అంతరిక్షంలో ఉండాలి, లేకపోతే పైన ఉండాలి, ఇంకెక్కడ ఉంటాడు? అందుకని అన్ని దేవతలు ఇవి మూడిట్లోనే ఉంటాయి అని అర్థం. తర్వాత ఏం చెప్పారు ఆయన, ఒకటిన్నర దేవుడు దేవత ఎవరయ్యా అన్నాడు. ఒకటిన్నర దేవత చెప్పావు కదా. ఇద్దరు దేవతలు ఎవరంటే అన్నము ప్రాణము. ఈ రెంటిలోనే వెనుక చెప్పినటువంటి సమస్త దేవతలు అంతర్భాగమై ఉన్నారు. అన్నము ప్రాణము. ఈ అన్నము ప్రాణంలోనే హిరణ్య గర్భుడు అని పేరు. అక్కడ అన్నం ప్రాణం అంటే ఏమిటక్కడ? హిరణ్య గర్భుడు అని పేరు. తర్వాత ఒకటిన్నర దేవత ఎవరంటే ఈ ప్రసరించే గాలి ఒకటి. తర్వాత అర అంటే ఆ గాలి వలన వచ్చేటటువంటి వాయువు ఒకటిగానే ఉంది, వీస్తున్నది. అది మరి ఒకటిన్నర అన్నారు ఎందుకంటే ఆ వాయువుతోనే సమస్త జగత్ వృద్ధి చెందుతున్నది కనుక. గాలి వలనే కదా అన్నీ పెరుగుతున్నాయి, జీవిస్తున్నాయి. ఇప్పుడు మనం గాలి వలనే కదా జీవిస్తున్నాం. ప్రతి ప్రాణి గాలి వలనే కదా వృద్ధి అవుతున్నది. గాలి లేకపోతే ఎక్కడ వృద్ధి ఉన్నది? కనుక ఆ వృద్ధి అరం. గాలి ఒకటి, మొత్తం ఒకటిన్నర. ఇంతవరకు 9వ మంత్రంతో ఇది హిరణ్య గర్భ స్తుతి. వీళ్ళందరూ కలిపి ఒక చోట పెడితే హిరణ్య గర్భ. హిరణ్య గర్భ ఎవరంటే అన్ని దేవతలు ఎవరి ఎందైతే ఉన్నాయో ఆయన హిరణ్య గర్భుడు. నువ్వు ఒక్కొక్కటిగా ఉపాసన చేయొచ్చు, వాళ్ళని ఒక్కొక్కటిగా కూడా ఉపాసన చేయొచ్చు, మొత్తం కలిపి ఒక హిరణ్య గర్భుడిగా కూడా ఉపాసన చేయవచ్చు. ఒక దేవుడు ఎవరు అంటే ప్రాణం. ఈ ప్రాణమే బ్రహ్మస్వరూపం అన్నారు. ఒక దేవుడు ఎవరంటే ప్రాణము, బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మమే ఆ బ్రహ్మాన్ని పరోక్షవాచకమైన అంటే త్యత్ అంటారు చూడండి. అంటే సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి అది చెప్పేటప్పుడు సత్యచ్చా భవతి నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ. అంటే కదిలేవి కదలనివి, భోగ్య ప్రపంచం భోక్తృ ప్రపంచం అంతా కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఒక్క పరమాత్ముడిలో ఇన్ని దేవతలు, ఇన్ని విభూతులు, ఇన్ని శక్తులు కలిసి ఉన్నాయి. ఆయన 33,306 దేవతలు అందరూ కలిసి ఒక్క హిరణ్య గర్భుడు అన్నమాట. ఒక్క హిరణ్య గర్భుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం కనుక ఇన్ని విధాలుగా ఆయన శక్తిని మనకు చెప్పారు. ఇంతటితో హిరణ్య గర్భ స్తుతి పూర్తి అయింది. వచ్చే వారం హిరణ్య గర్భ అష్టవిధ ఉపాసన చూస్తాం. ఇప్పుడు ఈయన్ని ఎలా ఉపాసించాలి అనే దానికి యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్తారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.